ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय नमो नमः मूकां करोति वाचालं पांगुं लंगयते गिरे यत्कृपातमहं वंदे श्रीगुरुं दीनतारिणं परमानंदमाधवं श्रीचैतन्य ईश्वरं वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु.
रीडिंग फ्रॉम भगवद्गीता एज इट इज चैप्टर 10 टेक्स्ट 42 चैप्टर एंटाइटल्ड ద అపులెన్స్ ఆఫ్ ద అబ్సల్యూట్. భగవద్ విభూతి అనేటువంటి అధ్యాయం నుంచి 10వ అధ్యాయము 42వ శ్లోకం.
అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టవ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్.
ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రశ్నాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛా కల్పతరూప్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనము భగవద్గీత యథాతథము భగవద్ విభూతి అనేటువంటి అధ్యాయం నుంచి చివరి శ్లోకాన్ని మనం చర్చించుకుంటున్నాము. సో ఈ శ్లోకంలో భగవంతుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, నేను ఈ అధ్యాయంలో వివరించినటువంటి ఈ యొక్క 10వ అధ్యాయంలో వివరించినటువంటి శ్లోకాలన్నీ ఏవైతే ఉన్నాయో, కృష్ణుడు ఈ యొక్క 10వ అధ్యాయంలో ఏం చేస్తాడు, ఆయన ఎట్లా ఏ రకంగా ఈ సామాన్యమైనటువంటి జీవులు గ్రహించేటువంటి రీతిలో ఎట్లా ఈ ప్రపంచంలో వివిధ రూపాల్లో భగవంతుడు ఎలా వ్యక్తమై ఉన్నాడు, మనం గ్రహించదగినటువంటి రీతిలో భగవంతుడు ఎలా మన కోసము మనకు అర్థం కావడానికి ఒక అవగాహన భగవంతుడు ఈ యొక్క అధ్యాయంలో ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, పక్షుల్లో నేను గరుత్మంతుడని, వృక్షాలలో నేను మరీ వృక్షం అనేసి, అదే రకంగా దేవతల్లో నేను దేవేంద్రుడు ఇంద్రుడిని అనేసి, సృష్టికర్తలో బ్రహ్మని నేనే అనేసి, అదే రకంగా రుద్రుల్లో నేను 11 మంది రుద్రుల్లో నేను శంకరుడిని అనేసి, ఆ రకంగా రకరకాలైనటువంటి, అదే రకంగా అశ్వాలలో నేను ఉచ్చైశ్రవ అనేటువంటి అశ్వాని నేను అని భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, రకరకాలైనటువంటి ఆయన్ని గుర్తించడానికి, ఎందుకంటే మన సామాన్యమైనటువంటి జీవులము భగవంతుని మనము ప్రత్యక్షంగా మనం చూడలేము. భగవంతుడే మన ముందర నేరుగా వచ్చి నిలబడినా కానీ మనం భగవంతుని గుర్తించలేం, ఎందుకంటే మనకున్నటువంటి కళ్ళు ఇవి భౌతికమైనటువంటి కళ్ళు. భౌతికమైనటువంటి కళ్ళతో మనం భౌతికమైనటువంటి విషయాల్ని మనం చూడగలుగుతాం. కృష్ణుడు ఆయన సచ్చిదానంద స్వరూపం, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ, ఆయన సచ్చిదానంద స్వరూపం. ఆ సచ్చిదానంద స్వరూపంతో కూడుకున్నటువంటి ఆ మంగళ స్వరూపాన్ని మనం దర్శనం చేసుకోవాలి అని అంటే, మనం సచ్చిదానంద స్వరూపం అయినప్పుడు మాత్రమే మన యొక్క నేత్రాలన్నీ కూడా ఆధ్యాత్మికమైనప్పుడు మాత్రమే మనం భగవంతుని దర్శించుకోగలుగుతాం. ఉదాహరణకు మన క్రిమి కీటకాలున్నాయి, క్రిమి కీటకాలన్నీ కూడా అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు మన బల్ల ముందర ఎన్నో క్రిమి కీటకాలు, చాలా సూక్ష్మ జీవులు ఇక్కడ ఎంతో ఉంటాయి. అయితే మనకు అది కనిపించదు, ఎందుకంటే దాన్ని గ్రహించేటువంటి శక్తి మన యొక్క కళ్ళకు లేవు. సో దాన్ని గ్రహించాలంటే ఏం చేయాలి, ఏదో ఒక మైక్రోస్కోప్ తీసుకోవాలి. మైక్రోస్కోప్ తీసుకొని దాంట్లో పెట్టి బాగా తీక్షణంగా బాగా పరిశీలన చేస్తే ఏమవుతుంది, దాంట్లో ఉన్నటువంటి ఆ సూక్ష్మమైనటువంటి జీవులు అనేటువంటివి కనపడతాయి. అదే రకంగా చాలా దూరంగా ఉన్నటువంటి ఏదైనా వస్తువులు లేకపోతే ఏదైనా గ్రహాలు ఉన్నాయనుకోండి, దాని ఏ రక దేని ఉపయోగించి ఈ రోజుల్లో చూస్తున్నారు, టెలిస్కోప్ ఉపయోగించి చూస్తున్నారు. ఎందుకంటే మన యొక్క కళ్ళతో అది చూడలేము. అట్లా మన యొక్క నేత్రాలు అనేటువంటివి అవి అపరిపూర్ణంగా ఉన్నాయి, అవి పూర్తిగా భౌతికంగా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ కూడా ఇక కళ్ళజోడులు వేసుకున్నారు, కళ్ళజోడులు వేసుకున్నటువంటి వాళ్ళు పసుపు రంగు కళ్ళజోడులు వేసుకుంటే అంతా పసుపుగానే కనబడుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి ముందర వచ్చి నిలబడినా కానీ అతని వర్ణం అంతా కూడా పసుపుగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో అతను ఏ రకమైనటువంటి కళ్ళజోడులు ధరించున్నాడో దాని ప్రకారమే అంతా కూడా కనబడుతుంది. సో అట్లా ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితి ఏమిటంటే, మన యొక్క నేత్రాలు, మన యొక్క కళ్ళు అన్ని కూడా భౌతికంగా ఉన్నాయి. భౌతికంగా అంటే దాని అర్థం ఏమిటి, భౌతికం అంటే భౌతికానికి ఆధ్యాత్మికానికి వ్యత్యాసం ఏమిటంటే, భౌతికం అని అంటే ఏమిటంటే దేని చూసినా భోగించాలి అనేటువంటి భావన కలిగి ఉండడం, అదే భౌతికం. ఆధ్యాత్మికం అంటే దేని చూసినా కానీ అది ఎట్లా కృష్ణుడు ఎట్లా భోగించాలి అని ఆలోచించడము, అది ఆధ్యాత్మికం. ఉదాహరణకు ఒక మంచి పుష్పం ఉందనుకోండి, ఒక మంచి పుష్పం ఉంటే వెంటనే ఆ పుష్పం తీసుకొని ఎట్లా నా లవర్కి ఎలా ఇవ్వాలని ఆలోచించవచ్చు. లేకపోతే ఎవరైనా స్త్రీ ఎవరైనా చూస్తే వెంటనే అది నా తలపైన ఎట్లా పెట్టుకోవాలని ఆలోచిస్తుంది. అదే రకంగా అది ఆధ్యాత్మికం అనుకోండి, ఒక మంచి పుష్పాన్ని చూస్తే ఒక ఆధ్యాత్మికంగా పురోగతి సాధించినటువంటి వ్యక్తి ఆ యొక్క పుష్పాన్ని ఎట్లా భగవంతుని యొక్క పాద పద్మాల దగ్గర చేర్చాలి అనేటువంటి భావన కలిగి ఉంటాడు. సో ఇంతకుముందు మనం చూసినటువంటి భావన ఏదైతే ఉందో, తను తన తలపైన పెట్టుకోవాలనుకునేది లేకపోతే వేరే వాళ్ళకు సమర్పించాలనుకునేది, అది భౌతికం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంద్రియాలను వాళ్ళు తృప్తిపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆధ్యాత్మికం అని అంటే కృష్ణుడు యొక్క ప్రీత్యర్థం చేసేటువంటిది, దాన్ని ఆధ్యాత్మికం అని అంటారు. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి కళ్ళన్నీ కూడా ఏమిటి, అన్ని కూడా భౌతికమైనటువంటివి. మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా భౌతికంగా ఉన్నాయి. ఇప్పుడు భౌతికంగా ఉన్నాయంటే పూర్తిగా ఇంద్రియాలన్నీ కూడా పూర్తిగా ఇంద్రియ భోగం కోసము ఉపయోగించుకుంటున్నాం. ఇంద్రియ భోగం కోసం అని అంటే మన యొక్క కళ్ళుని మనము ఆనందించడానికి ఉపయోగించుకుంటున్నాము, మన యొక్క చెవుల్ని మన ఇష్టం వచ్చినట్టు అన్ని రకాలైనటువంటి సంగీతాలను అన్నింటినీ ఆలకిస్తూ ఆ రకంగా మనము కృష్ణుని కీర్తించడానికి మనం ఉపయోగించట్లేదు. సో అందుకని ఈ యొక్క ఇట్లాంటి భౌతికమైనటువంటి ఇంద్రియాలను పెట్టుకునేసి మనం కృష్ణుని మనం గుర్తించలేం. సో అందుకు ఈ యొక్క అధ్యాయంలో ఏమిటంటే, సామాన్యమైనటువంటి భౌతికమైనటువంటి వ్యక్తులకి వారు భగవంతుని గుర్తించలేరు, భగవంతుని చూడలేరు కూడా. సో అలాంటి వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఎలా భగవంతుని గుర్తించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటిదే ఈ యొక్క అధ్యాయం అంతా. సో మీరు నన్ను ఈ రకంగా గ్రహించవచ్చు, బుద్ధిమంతుల్లో ఉన్నటువంటి బుద్ధిని నేనే, సౌందర్యవంతుల్లో ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని నేనే, ధనికుల యొక్క మంచి ఉన్నతమైనటువంటి ధనిక కుటుంబంలో జన్మించినటువంటి ఆ యొక్క ధనము, ఆ ధనం కూడా భగవంతుడు ఏమంటున్నాడు, ఆ లక్ష్మీదేవి కూడా నాకు సంబంధించినటువంటిది, అది నేనే అంటున్నాడు. అట్లా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఏదైతే అద్భుతంగా ఉందో అదంతా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, అదంతా కూడా నా యొక్క కృప చేత అవన్నీ కూడా ఆ రకంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అంత ఆస్వాదనీయంగా ఉన్నాయని చెప్తున్నాడు. సో మనం గ్రహించడానికి, మనం గుర్తించడానికి. బట్ ఈ యొక్క అధ్యాయంలోనే భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఇన్ని వివరించినప్పటికీ ఈ యొక్క భగవద్గీతలోనే చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఈ యొక్క అధ్యాయంలోనే భగవంతుడు వివరిస్తున్నాడు. ఏమిటంటే దాని భగవద్గీతలో ఏమిటంటారంటే చతుశ్లోకి అంటారు. ప్రభుపాద ఇక్కడ భాష్యంలో వివరిస్తున్నారు, 8వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు భగవంతుడు మొత్తం ఆయన యొక్క విభూతుల్ని, ఈ భౌతిక ప్రపంచంలో ఆయన యొక్క వివిధ విభూతుల్ని వివరించినప్పటికీ కూడా మొత్తము ఈ యొక్క చతుశ్లోకి అంటారు, భగవద్గీత యొక్క చతుశ్లోకి. చతుశ్లోకి అని అంటే ఈ 4 శ్లోకాలుగానే మనం భగవద్గీతలో తెలుసుకున్నట్లయితే మనం భగవద్గీతను మొత్తం తెలుసుకున్న వాళ్ళు అవుతాం, అది చతుశ్లోకి అంటారు. చతుశ్లోకి అంటే ఈ యొక్క అన్నిటికీ కేంద్ర బిందు, ఈ యొక్క భగవద్గీత అంతా కూడా ఈ నాలుగు శ్లోకాలు కేంద్ర బిందువుగా పెట్టుకుని ఈ యొక్క భగవద్గీత అంతా వివరించడం జరిగింది. దాంట్లో మొదటి శ్లోకం వచ్చి అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం భూతభావ సమన్విత. మొదటి శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఇవి ఏవైతే చూస్తున్నారో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు, ఈ యొక్క సృష్టి, ఆధ్యాత్మిక జగత్తు, భౌతికమైనటువంటి జగత్తు, మీరు ఏదైతే ఉందో, ఏదైతే ఈ యొక్క ఉనికిని కలిగి ఉందో, ప్రత్యక్షంగా మనం ఏదైతే అన్నిటిని చూస్తున్నామో అవన్నీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నా నుంచి ఉద్భవిస్తున్నాయి. అహం సర్వస్య ప్రభువు, అన్నిటికీ ప్రభువుని నేను అంటున్నాడు. మత్త సర్వం ప్రవర్తది, నా నుంచి కూడా సర్వం కూడా వ్యాపిస్తుంది, నా నుంచే కూడా సర్వం వస్తూ ఉంది అని చెప్తున్నాడు. ఇతి మత్వా భజంతే మాం భూతభావ సమన్విత. ఇతి మత్వ అనంటే దీన్ని ఎవరైతే సంపూర్ణంగా ఎరిగి ఉంటారో అటువంటి వాళ్ళు భూతభావ సమన్విత, వాళ్ళ యొక్క సర్వ బుద్ధిమంత్, వాళ్ళ యొక్క బుద్ధినంతా ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తారు, కృష్ణుని ఆరాధిస్తారు. సో ఇది మొదటి శ్లోకం భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత శ్లోకం భగవంతుడు ఏమంటున్నాడు, 9వ శ్లోకంలో భగవంతుడు ఏమంటున్నాడంటే మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. సో ఇది ఎవరైతే తెలుసుకుంటారో, భగవంతుడే అన్నిటికీ ప్రభువు, ఆయన నుంచే అన్ని వచ్చింది అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు భగవంతుని కీర్తించడంలో నియుక్తం అవుతారు. ఇప్పుడు ఏదైనా మనము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో గొప్పతనం ఉంది అంటే మామూలుగా ఏమిటంటే నిజమైనటువంటి వివేకవంతులు వాళ్ళు దానికి మూలాధారం ఏమని వాళ్ళు గుర్తిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక మంచి వాచ్ చూసామనుకోండి, కొంతమంది అల్పజ్ఞులు ఏం చేస్తారు, ఆ వాచ్ బాగుందని తీసుకుంటారు. అయితే కొద్దిగా బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, కొద్దిగా బుద్ధిమంతులు వాళ్ళు ఏం చేస్తారు, ఆ వాచ్ వెనకాల తయారు చేసినటువంటి ఆ యొక్క మెదడు ఏదైతే, ఆ యొక్క తెలివి ఏదైతే ఉందో, జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్కి, పతిత్ పావన్ గౌర్ని తాయికి, శ్రీ ప్రభుపాద్కి, తాయి గోర్ ప్రేమానంద. సో అయితే కొద్దిగా బుద్ధిమంతులు ఏం చేస్తారు, దీని వెనకాల ఇంత మెదడును ఉపయోగించి ఈ యొక్క వాచ్ని తయారు చేసినటువంటి ఆ వ్యక్తిని గుర్తించి అతని ఎంతటి గొప్పవాడో అని అతన్ని కీర్తిస్తారు. సో అట్లా భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే 9వ శ్లోకంలో ఎవరైతే తెలుసుకుంటారో అన్నిటికీ నేనే ప్రభు, కృష్ణుడే ప్రభు, అన్నీ కూడా కృష్ణు నుంచి వస్తుందని తెలుసుకుంటారో వాళ్ళేం చేస్తారు, వాళ్ళ యొక్క జీవితంలో ప్రతి క్షణం కృష్ణుని గుర్తిస్తారు. వాళ్ళ యొక్క జీవితమే కృష్ణుడు, కృష్ణమయంగా ఉంటుంది. దేని చూసినా వాళ్ళు కృష్ణుడుగానే, కృష్ణుడి యొక్క శక్తిగా చూస్తారు. అన్ని కూడా కృష్ణుడి నుంచి విస్తరించినటువంటి వివిధ విస్తారణ రూపాలుగా చూస్తారు. కృష్ణుడు ఏ రకంగా విస్తరించున్నాడు ఈ భౌతిక ప్రపంచంలో, ఏకోపిసో రచయితం జగదండ కోటిం కోటీశ్వర శేష వసుదాది విభూతి భిన్నం అండాంతరస్థ పరమాణుజయాంతరస్థం గోవిందమాది పురుషం తమహంబజామి. అండాంతరస్థానంటే ప్రతి ఒక్క కణ కణంలో భగవంతుడు, ప్రతి ఒక్క ఆటంలో, ప్రతి ఒక్క మాలిక్యూల్ లో కూడా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు మనకు ఆయన ఈ యొక్క భౌతిక ప్రపంచం అంతా కూడా ఎట్లా విస్తరించున్నాడంటే ఆయన యొక్క ప్రతి కణాల్లో కూడా, ప్రతి ఒక్క అణువులో కూడా భగవంతుడు ఆయన క్షీరోదక సాయి విష్ణువుగా, ఆయన అంతర్యామి పరమాత్మగా ఆయన సర్వత్ర కూడా వ్యాపించున్నాడు. అయితే నిజమైనటువంటి వివేకవంతుడు విద్యా వినయ సంపనే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన, అటువంటి నిజమైనటువంటి పండితుడు ఏం చేస్తారు, అన్నింటినీ కూడా సమదృష్టితో చూస్తారు. సో అట్లా ఎవరైతే ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటారో 9వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు కృష్ణుని కీర్తిస్తూ ఉంటారు. కృష్ణుని కీర్తిస్తూ ఉండడమే కాదు, కృష్ణుడి గురించి తోటి వ్యక్తులతో చెప్తూ ఉంటారు. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు బయట ప్రపంచంలో అందరూ ఏమిటంటే, అందరికున్నటువంటి అలవాటు ఏమిటంటే ఏదైనా ఒక మంచి విషయం దొరికింది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు, దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే బయట మనకు లౌకికమైనటువంటి విషయాలు, నయద్వచిత్ర పదం హరే రశో జగత్ పవిత్రం ప్రగృణీత కరిచి తద్వాయసం తీర్థముషంతి మానస నయత్ర హంస నిరమంతి ఉచిక్షయ. ఇది శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు. ఎవరైతే అభక్తులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎక్కువ లౌకికమైనటువంటి విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళు భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి విషయాల గురించి చర్చిస్తూ ఉన్నారంటే వాళ్ళ యొక్క హృదయం అంతా కల్ముషంగా ఉంది కాబట్టి కల్ముషమైనటువంటి విషయాల గురించే చర్చిస్తారు. మంచి విషయాల గురించి చర్చించడానికి వాళ్లకు ఆ నోరు రాదనమాట. దాన్ని దేంతో పోలుస్తున్నారంటే కాకుల యొక్క సంతతో పోలుస్తున్నారు. కాకులు ఏం చేస్తాయి, ఎక్కడన్నా ఒక శవం పడిపోయి ఉంటే ఆ శవం చుట్టూ అన్ని చుట్టుమట్టి ఉంటాయి, దాన్ని చుట్టుముడుతూ అంతా కూడా పైన కూర్చొని కావు 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 అని అరుస్తూ ఉంటాయి. అయితే హంసలు ఏం చేస్తుంటాయి, హంసలు పాలను నీటిని మనం కలిపి పెడితే అవి కేవలం పాలను మాత్రమే తీసుకొని నీటిని వదిలిపెట్టేస్తుంది. అట్లా భక్తులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క ప్రపంచంలో అన్నిటికీ మూల పురుషుడైన భగవంతుడు. ఎవరైనా గుర్తిస్తున్నారా, మనం ప్రతిరోజు 24 గంటలు భగవంతుని యొక్క అంత వాడుకుంటున్నాం, ఇంత గాలి వాడుతున్నాము, నీళ్లు తాగుతున్నాం, ప్రతిరోజు మన ఆహార ధాన్యాలు తింటున్నాము, ఎన్నెన్నో సౌకర్యాలు, భగవంతుడు ఇచ్చినటువంటి సౌకర్యాలని మనం ఈ ప్రపంచంలో పూర్తిగా ఉపయోగించుకుంటున్నాం. బట్ ఎవరైనా కానీ ఈ రోజుల్లో ఎవరైనా ప్రతి ఒక్క క్షణమైనా భగవంతుడు నాకు ఇంత సరఫరా చేస్తున్నాడే, కనీసం నేను ఆయన కృతజ్ఞతను కలిగి ఉండాలి అనేటువంటి భావన ఎవరైనా కలిగి ఉన్నారా? మనం ప్రతి నెల మనం ఏం చేస్తాము, ఎలక్ట్రిక్ బిల్లు కడతాము, వాటర్ ట్యాక్స్ కడతాము, రెంట్ కడతాము, అన్నిటికీ అన్ని రకాలైనటువంటి పన్నులు మనం కడుతూనే ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మనం అంది పొందుతున్నాం కాబట్టి. మనం అది కానీ ఆ పన్ను చెల్లించలేదనుకోండి, ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది, మనకి ఇవ్వాల్సినటువంటి ఆ సరఫరాని వాళ్ళు ఆపివేస్తారు. అయితే అన్నిటికీ మూలం భగవంతుడు, అన్ని ఇస్తున్నాడు. కృష్ణుడు భగవద్గీతలో ఈ యొక్క 8వ శ్లోకం ప్రకారం అహం సర్వస్య ప్రభవ మత్తం సర్వం ప్రవర్తతే, నా నుంచి సర్వం వస్తుంది అంటున్నాడు. మనం పీలుస్తున్నటువంటి గాలి గాని, ధాన్యాలు గాని, ఎన్ని మన చరాచర జీవితంలో ఏదైతే మనం ఉపయోగించుకుంటున్నామో అవన్నీ కూడా భగవంతుడి నుంచి వస్తున్నాయి. అయితే ఎంతమంది దీన్ని గుర్తిస్తున్నారు ఈ కలియుగంలో? అందుకనే అందరు కూడా కృతజ్ఞతహీనులు. కృతజ్ఞతని ఎవరు గాని కలిగి ఉండరు. కృష్ణుడు ఇంత ఇస్తున్నాడు, ఎవరైనా గాని కనీసము ఒక 10 నిమిషాలు భగవంతుని కోసం కేటాయించి ఎవరైనా భగవంతుని యొక్క నామ సంకీర్తనం చేస్తున్నారా? ఎవరు చేయరు. హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి అంటే మాకు టైం లేదు స్వామి అంటారు. లేకపోతే హరే కృష్ణ మహామంత్రం జపం చేసి మీరు ఇంట్లోనే ఉంటూ జపం చేయండి అంటే మేము ఎన్నో లౌకికమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది, దానికి మాకు ఎక్కడ టైం ఉంది అని అంటారు. గుడికి రావాలంటే టైం లేదు అని అంటారు. అయితే మనకు అనవసరమైనటువంటి టీవీలు చూడడానికో, లేకపోతే అనవసరమైనటువంటి భౌతికమైనటువంటి కార్యకలాపాలు చేయడానికో మనకెంతో సమయం ఉంటుంది. భగవంతుని గుర్తించడానికి మనకు సమయం ఉండదు. అయితే ఆచార్యులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మనకు భగవంతుని దగ్గర నుంచి మన 24 గంటలు భగవంతుని యొక్క అన్ని సదుపాయాలు, అన్ని సౌకర్యాలు మన అన్ని పొంది కూడా భగవంతుడికి గాన మనం కృతజ్ఞత కలిగిలేము. భగవంతుని కోసం మనం ప్రతిరోజు 10 నిమిషాల పాటు భగవంతుని కోసం సమయాన్ని కేటాయించి భగవంతుని యొక్క నామస్మరణ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అటువంటి భగవంతుని కీర్తించకుండా ఉంటే అటువంటి వాళ్ళని శాస్త్రాలు ఏమని తెలియజేస్తున్నాయి అంటే వాళ్ళందరూ కూడా పెద్ద దొంగలు అనమాట. ఎందుకంటే దొంగలే ఏం చేస్తారు, అన్నిటినీ వాళ్ళు ఏం చేసుకుంటారు, దోచుకుంటారు. అట్లా మా భగవంతుని దగ్గర నుంచి మనం అన్నిటినీ దోచుకుంటున్నాం, అన్ని యూజ్ చేస్తున్నాము. బట్ భగవంతుని కోసం మనకు సమయం కేటాయించడానికి, భగవంతుని యొక్క నామ సంకీర్తన చేయడానికి మనకు మనసు రావట్లేదు. అందుకనే మీరు చూడండి, దొంగలు ఎప్పుడు కానీ ఆనందంగా ఉండరు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఏదో ఒక ఆందోళన, ఎందుకంటే ఎవరు నన్ను పట్టేస్తారో, ఎవరు నన్ను ఎక్కడ పోలీస్ సిబ్బంది పట్టేస్తారా, లేకపోతే వాళ్ళు పట్టేస్తారా, వీళ్ళు పట్టేస్తారా. అతను ఎంతో దొంగతనం చేసుకొని కోట్ల డబ్బు ఉండొచ్చు, అయితే ప్రతి క్షణం కూడా అతని యొక్క జీవితం అనేటువంటిది ఆందోళన భయంతో ఉంటుంది. సో అదే రకంగా మనం కూడా ఏం చేస్తున్నాము, భగవంతుని దగ్గర నుంచి అన్నిటిని మనం పొందుతున్నాము, మన భగవంతుని గుర్తించట్లేదు, ఆయనకు మనం కృతజ్ఞత చూపించట్లేదు. సో ఇలా చేస్తూ ఉంటే మనం కూడా దొంగలమే. ఆ రకంగా దొంగలుగా మనం ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ప్రతి ఒక్కరు దేనికి గురి అవుతున్నారు, ఎక్కడ చూసినా కానీ ఆందోళన, ఎక్కడ చూసినా కానీ భయము. ఎవరి యొక్క జీవితంలో కూడా నిజమైనటువంటి ప్రశాంతత, నెమ్మది అనేటువంటిది లేదు. వాళ్ళు నెమ్మదిగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాళ్ళ జీవితంలో నిజమైనటువంటి ఆనందాన్ని, సంతృప్తిని వాళ్ళు పొందలేకపోతున్నారు. సో అందుకని ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు 9వ శ్లోకంలో ఏమంటున్నాడు, ఇది ఎవరైతే గుర్తిస్తారో అన్నిటికీ మూల కారణం భగవంతుడు ఉన్నాడు. ఇది ఫస్ట్ థింగ్ మన లైఫ్ లో ప్రతి ఒక్క రియలైజ్ అవ్వాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఉదాహరణకి ఇంత ఇంత పెద్ద భవంతి ఉంది, ఇంత పెద్ద అద్భుతమైనటువంటి మందిరం ఉంది. ఇక్కడ చాలా మంది వచ్చి అడుగుతారు, ఎట్లాంటి ఈ అద్భుతమైనటువంటి మందిరాన్ని నిర్మించారు అని అంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి అవగాహన ఏమిటంటే, అంతా కూడా ఒక విస్ఫోటన చేత ఈ యొక్క ప్రపంచం అంతా కూడా తయారై ఉంది, ఈ యొక్క ప్రపంచానికి ఒక మూలాధారం లేదు, అంతా కూడా ఏదో అదంతకే అదే మొత్తం అంతా వచ్చేసింది అనేటువంటి భావన ఈ యొక్క ప్రపంచంలో అందరూ కలిగి ఉన్నారు. దానికి ఉదాహరణకి ఈ మందిరం తీసుకొని ఎవరైనా వచ్చి ఈ మందిరం ఎట్లా కట్టారని అంటే, దానికి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఈ రకంగా సమాధానం ఇచ్చారనుకోండి, ఏమండి తెలీదు, సడన్ గా ఒక 7 ఏళ్ల క్రితం 8 ఏళ్ళైంది ఈ యొక్క మందిరం నిర్మాణం అయిపోయి, 8 ఏళ్ల క్రితము ఒక పెద్ద తుఫాను గాలులన్నీ వచ్చాయండి, పెద్ద తుఫాన్ గాలులు, మొత్తము గాలంతా కూడా పూర్తిగా అన్ని రకాలైనటువంటి దుమ్ము ధూళితో పూర్తిగా నిండిపోయింది. నిండిపోయిన తర్వాత సడన్ గా ఆ యొక్క దుమ్ము ధూళి అంతా తొలగిపోయిన తర్వాత చూస్తే ఇంత పెద్ద అద్భుతమైనటువంటి మందిరం ఉంది అని ఎవరికైనా సమాధానం చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు అనుకుంటారు, ఏం స్వామి, మేమేమైనా మా చెవులు ఏమైనా పూలు పెట్టుకున్నామా, మోసం చేయడానికి మేమే దొరికామా అని భావిస్తారు. దీని వెనకాల ఎంతోమంది భక్తుల యొక్క కృషి ఉంది. ఎంతోమంది ఈ యొక్క భక్తులు, ఎంతోమంది సేవకులు, వాళ్ళందరూ కూడా సేవ చేసి విరాళాలన్నీ సేకరించి ఎంతోమంది అందరూ కూడా పరస్పర సహకారంతో ఎన్నో 10 సంవత్సరాల పాటు కృషి చేసి కష్టపడినటువంటి ఆ యొక్క కష్టమే ఈరోజు మనం ఈ అద్భుతమైనటువంటి మందిరంగా మనం చూస్తున్నాం. సో దీని వెనకాల ఒక ఇంజనీర్ ఉన్నాడు, దీని వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి అన్నిటిని పరామరిస్తూ, అన్నిటిని చూసుకుంటూ ఇంత చక్కగా రావడానికి అన్నిటికీ కూడా వెనకాల సపోర్ట్ అనేది ఉంది. అదంతా అది రాలేదు. అదే రకంగా ఈ భౌతిక ప్రపంచం మనం చూస్తున్నాం. అన్ని కూడా ప్రతిరోజు తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తున్నాడు, సాయంత్రం అయితే చంద్రుడు వస్తున్నాడు, 4 ఋతులు మారుతున్నాయి, వర్షాలు వస్తున్నాయి, వేసవి కాలం వస్తుంది, మనము విత్తనాలు వేస్తే విత్తనాల నుంచి చెట్లు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. బట్ ఇంత పెద్ద అద్భుతమైనటువంటి ఈ యొక్క సృష్టి చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రతిరోజు ఏ రోజైనా సూర్యుడు మిస్ అవుతాడా? ఆయన ప్రతిరోజు ఏ టైంకి రావాలో ఆ టైంకి కరెక్ట్గా వస్తాడు. పౌర్ణమి ఏ రోజు రావాలో ఆ రోజు కరెక్ట్గా పౌర్ణమి ఉంటుంది. అమావాస్య వచ్చే రోజు అమావాస్య వస్తుంది. 4 ఋతులు, ఇప్పుడు వేసవి కాలం, మెల్లగా వేసవి కాలం పోతుంది, వర్షాకాలం వస్తూ ఉంది, మళ్ళీ వర్షాకాలం పోతుంది, మళ్ళీ చలికాలం వస్తుంది, ఇవన్నీ మారుతూ ఉన్నాయి. దీని అన్నిటికీ ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క సృష్టి వెనకాల ఈ దేనికి మూలాధారం అంటూ ఎవరు లేరు. ఇదంతా కూడా అదంతా కది వచ్చింది అనేటువంటి భావన కలిగి ఉండటము. అందుకనే కృష్ణుడు చెప్తున్నాడు, దంభో దర్పో అభిమానస్య క్రోధ పారుష్యమే వచ్చ అజ్ఞానం చాభిజాతస్య ఆసురిం భావ సంహిత. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఈ యొక్క ఎవరైతే రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, గర్వంతో వాళ్ళు ఏమని భావిస్తారంటే ఈ యొక్క సృష్టికి ఎలాంటి మూలాధారం లేదు, ఈ యొక్క సృష్టి అంతా కేవలము మైథున సంపర్కం చేత అదంతా కూడా ఎలాంటి ఆధారం లేకుండా అదంతా కది వచ్చింది అనేటువంటి భావన ఎవరు కలిగి ఉంటారంటే కేవలం రాక్షసులు కలిగి ఉంటారు. అయితే నిజమైనటువంటి ఒక మంచి కృతజ్ఞత కలిగినటువంటి వాళ్ళు, నిజమైనటువంటి మానవులు ఎవరైతే ఉంటారో, మేము మానవులు అని చెప్పుకునేటువంటి వారికి వాళ్ళు ఖచ్చితంగా గుర్తిస్తారు దీనికి అన్నిటికీ మూలాధారము ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే భగవంతుడు, కృష్ణుడు. సో కృష్ణుడు బాగా క్లియర్ గా చెప్తున్నాడు భగవద్గీతలో, అహం సర్వస్య ప్రభవో, ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి అన్నిటికీ మూలాధారం నేనే, అన్నిటికీ ప్రభువుని నేనే, నా నుంచి అన్ని వస్తుంది. భగవంతుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దాంట్లో ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. సో చాలా మందికి ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి. ప్రభుపాద వారు ఇక్కడ భాష్యంలో కూడా వివరిస్తున్నారు, ఎవరిని ఆరాధించినా కానీ అంతా కూడా కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని ఆరాధించినా అంతా ఒకటే అండి అనేటువంటి భావన ఉంటుంది. బట్ ప్రభుపాద వారు ఇక్కడ చెప్తున్నారు, మీరు శాస్త్రాలు గాన బాగా క్షుణ్ణంగా మీరు అధ్యయనం చేసి ఆచార్యుల యొక్క వివరణ గాన మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే మీరు ఎవరి స్థానం ఏమిటి అనేటువంటిది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజీలో వెళ్ళారనుకోండి, కాలేజీలో వెళ్తే అందరు ప్రిన్సిపల్ కాదు. కాలేజ్ బయటికి చూస్తే అందరు రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు, బట్ కాలేజీలో ఒక డీన్ ఒక ఆయన ఉంటాడు, ప్రిన్సిపల్ ఒక ఆయన ఉంటాడు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రొఫెసర్స్ ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు, ఐఎంఆర్స్ ఉంటారు, క్లర్క్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. అందరు ఒకరే కాదు, అందరు సమం కాదు. అట్లా ఈ యొక్క సృష్టిలో ఈ యొక్క దేవతలు ఎవరు అని అంటే ముక్కోటి దేవతలు ఉన్నారు. మొత్తం 33 కోట్ల మంది దేవతలు. వాళ్ళందరూ ఎవరి చేత నియమింపబడి ఉన్నారంటే వాళ్ళందరూ కూడా భగవంతుడి చేత, కృష్ణుడి చేత నియమింపబడి ఉన్నారు. ఈ యొక్క సృష్టి అనేటువంటి ఒక పెద్ద మేనేజ్మెంట్ ఒకటి ఉంది. ఏ రకంగా అయితే ఒక కాలేజ్ చక్కగా ఆ యొక్క యాజమాన్యం అంతా ముందుకు జరగాలంటే ప్రిన్సిపల్ ఉండాలి, ప్రొఫెసర్స్ ఉండాలి, వాళ్ళందరూ కూడా అక్కడ ఏం చేస్తుంటారు, అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ చూసుకుంటూ ఉంటారు. ఆ రకంగా ఆ యొక్క కళాశాల అనేటువంటిది చక్కగా ముందుకెళ్తూ ఉంటుంది. అట్లా ఈ యొక్క సృష్టిని మనం చూస్తున్నాము, పంచభూతాలు ఉన్నాయి, జలము, ఆకాశము, నిప్పు, వాయువు, ఈ పంచభూతాలు, అదే రకంగా చంద్రుడు, సూర్యుడు, ఈ రకంగా బ్రహ్మ, శివ, కార్తికేయ, వినాయకుడు, అట్లా 3 కోట్ల దేవతలు మన లెక్క పెట్టలేం. అట్లా అనంతమైనటువంటి 3 కోట్ల దేవతలు ఉన్నారు. అయితే అటువంటి 3 కోట్ల దేవతలకు అన్నిటికీ మూల పురుషుడు భగవంతుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, వాసుదేవ పరావేద, వాసుదేవ పరామక, వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరంగతి, వాసుదేవ పరంతపః, వాసుదేవ పరోధర్మో, వాసుదేవ పరాగతి. అని చాలా స్పష్టంగా శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. అన్నిటికీ మూలాధారం భగవంతుడు, వాసుదేవుడు. వాసుదేవుడు అంటే ఎవరు? వసుదేవుడు యొక్క తనయుడు వాసుదేవుడు, దేవకీ పుత్రుడు. అన్నిటికీ మూలాధారం ఆ భగవంతుడు. ఆయన నుంచే కూడా అందరు వస్తున్నారు. ఈ యొక్క సృష్టి యొక్క యాజమాన్యంలో వాళ్ళందరూ కూడా సహాయం చేస్తున్నారు. అయితే మనందరం కూడా ప్రతి ఒక్కరు మానవులంగా మనం వీళ్ళందరికీ రుణపడి ఉన్నాం. ముక్కోటి దేవతలందరికీ మనం రుణపడి ఉన్నాము. మనం ఈరోజు మన గాలి పీల్చుకుంటున్నాము, వాయుదేవుడికి మనం రుణపడి ఉన్నాము, అగ్నిదేవుడికి మన నిప్పు ఉపయోగించుకుంటున్నాము, మనం వంట వండటానికి నిప్పు ఉపయోగించుకుంటున్నాము, వేణీళ్ళలో స్నానం చేయడానికి మనము ఉష్ణాన్ని ఉపయోగించుకుంటున్నాము, అగ్నిదేవుణ్ణి ఆయనకు మనం రుణపడి ఉన్నాము. అదే రకంగా ఆహార ధాన్యాలు తింటున్నాము. శాస్త్రాలు చెప్తున్నాయి, పంచమ స్కందము ఐదవ స్కందం శ్రీమద్ భాగవతంలో చెప్తుంది మనందరికీ ధాన్యాలున్నాయి, నవధాన్యాలున్నాయి. ఈ నవధాన్యాల్లో రుచి ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుడు యొక్క కిరణాల నుంచి ఆ యొక్క నవధాన్యాలకు అనేటువంటిది రుచి అనేటిది వస్తుంది. అట్లా మన ఈ రకంగా ముక్కోటి దేవతలందరికీ కూడా మనం రుణపడి ఉన్నాము. ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ రకంగా అందరికీ రుణపడి ఉన్నారు. అయితే అందరి యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలి. ఎట్లా తీర్చుకోవాలి ఆ యొక్క రుణాన్ని? మన ముక్కోటి దేవతలను మన జీవితము 33 కోట్ల మంది దేవతలను మనం ఆరాధించుకుంటూ కూర్చుంటే మనకున్నటువంటి ఈ యొక్క అల్పాయుష 60 సంవత్సరాలు సరిపోదు. డైలీ ఒక్కొక్కరిని పూజించినా కానీ ఆ 33 కోట్ల మంది దేవతలను మనం పూజించలేం. అయితే శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అట్లాంటి ముక్కోటి దేవతలను కూడా ఎలా మనము ఒకే వ్యక్తిని పూజించడం ద్వారా ఎట్లా మనము ముక్కోటి దేవతలను కూడా సంతృప్తిపరచచ్చు అని మనకు శ్రీమద్ భాగవతం భగవద్గీత చాలా చక్కగా తెలియజేస్తున్నాయి. దీనికి మంచి ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. ఒక వృక్షం ఉంది, ఒక పెద్ద వృక్షం ఉంది. ఆ వృక్షానికి మనం నిజంగా సేవ చేయాలంటే ఏం చేయాలి? దాని కొమ్మలున్నాయి, దాంట్లో ఎన్నో పుష్పాలున్నాయి, దాంట్లో ఎన్నో ఫలాలున్నాయి, ఎన్నెన్నో ఆకులున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మనం ఆ వృక్షానికి నిజంగా సేవ చేయాలంటే మనం ఏం చేయాలి? వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొమ్మ కొమ్మకి, ఆకు ఆకుకి, పూ పూకి, లేకపోతే పండు పండుకి, ప్రతి ఒక్క మనకున్నటువంటి లతకి మనపై నీరు పోయాల్సినటువంటి అవసరం ఉందా? మనం కేవలము ఆ యొక్క వృక్షంలో ఉన్నటువంటి వేర్లకు మనం నీరు సరఫరా చేసినట్లయితే మొత్తం ఉన్నటువంటి వృక్షానికి అంతా కూడా నీరు సరఫరా చేయబడుతుంది. ఇంకొక ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. మన యొక్క ఉదరం ఉంది, మన ఆహారము మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కలిపి మన యొక్క ఉదరానికి మన ఆహారం నింపినట్లయితే చాలు, మొత్తం ఉదరానికి అంతా కూడా శక్తి అనేటువంటిది ఆటోమేటిక్ గా అదంతా కూడా సరఫరా చేయబడుతుంది. అట్లా మన ముక్కోటి దేవతలను పూజించేటువంటి సమయ కాలము మన దగ్గర లేదు. అట్లాంటి మనకు మన దగ్గర అట్లాంటి నిష్ట కూడా లేదు. అయితే దీనికి అన్నిటికీ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సులభంగా ఏమిటంటే మనం కేవలం ఆ కృష్ణుడు అన్నిటికీ మూలాధారం, మనము ఆ వేరుకి మన నీరు సరఫరా చేసినట్లయితే ఆటోమేటిక్ గా వృక్షం అంతా కూడా చక్కగా అదంతా కూడా సేవించబడుతుంది. ఆ రకంగా మనం కృష్ణుని భగవంతుని మనం సేవించడం ద్వారా ఏమవుతుందంటే మొత్తం ఉన్నటువంటి ముక్కోటి దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు. సో ఆ కృష్ణుని మనం ఎలా సంతృప్తి చెందాలి, మనం ఆయన ఎట్లా సంతృప్తి చేయాలి అని అంటే చైతన్య మహాప్రభు స్వయంగా సాక్షాత్ కృష్ణుడు 500 సంవత్సరాల క్రితము ఆయన వెస్ట్ బెంగాల్ అనేటువంటి ప్రదేశంలో నవద్వీప్ అనేటువంటి జిల్లాలో ఆయన మాయాపూర్ అనేటువంటి ప్రదేశంలో ఆయన జన్మ తీసుకున్నాడు. ఆయన స్వయంగా కృష్ణుడు ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ కలియుగంలో భగవంతుడు కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగో పాంగస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి హి సుమేధ సహ. ఈ కలియుగంలో భగవంతుడు కృష్ణవర్ణం త్విషా కృష్ణం, కృష్ణుడు ఆయన మేఘశ్యాముడుగా ఆయన అవతరించాడు. అదే కృష్ణుడు ఈ యొక్క కలియుగంలో బంగారు వర్ణంలో ఆయన అవతరిస్తాడు అని ఇది శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి ఒక ప్రూఫ్, ఒక ఆధారం. ఆయన ఏం చేస్తాడు? సాంగోపాంగ అస్త్ర పార్షదం ఈ యొక్క యజ్ఞై సంకీర్తన ప్రాయ, ఈ కలియుగంలో ఏం చేస్తాడు ఆయన? సంకీర్తన యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. సంకీర్తన యజ్ఞం అంటే ఏమిటి? సంకీర్తన, కీర్తన అంటే భగవంతుని కీర్తించడం, సంకీర్తన అంటే అందరూ కలిసి సామూహికంగా భగవంతుని కీర్తించడం. సో అటువంటి ఒక సరళమైనటువంటి విధానాన్ని చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే ప్రవేశింపబెట్టారు. ఎవరైనా కానీ ఎట్లాంటి స్థానాల్లో ఉన్నా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు జీవితంలో ఉన్నా కానీ వాళ్ళు కృష్ణుని ఈ కలియుగంలో చాలా సులభంగా వాళ్ళు సరళంగా కృష్ణుని సంతృప్తిపరచచ్చు. ఎట్లా అని అంటే అది నామ సంకీర్తన చేయడం ద్వారా. భగవంతుడికి మనము ఈ కలియుగంలో పెద్ద పెద్ద పూజలు పునస్కారాలు లేకపోతే హిరణ్యకశ్యపుడు రావణుడు లాంటి మనం తపస్సులు చేయలేము, లేకపోతే పెద్ద పెద్ద పూజలు కానీ లేకపోతే కర్ణుడు లాంటి ద్వాన స్వభావాన్ని కలిగి ఉండలేము, ప్రహ్లాదు లాంటి భక్తి గానో లేకపోతే ధ్రువ మహారాజు లాంటి పట్టుదలనో ఇవన్నీ మనం కలిగి ఉండలేము. అంత పాతివ్రతం అనేటువంటిది అట్లాంటి అంత పవిత్రత అనేటువంటిది కలియుగంలో లేదు. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, పతిత్ పావన్ గౌర్ నితాయికి, శ్రీల ప్రభుపాదికి తాయి గోర్ ప్రేమనంది. సో ఈ కలియుగంలో జనులందరూ కూడా ఏమిటంటే, ప్రాయేణ అల్పాయుష సభ్య కలో అస్మిన్ యుగే జన మందసు మంద మతయో మంద భాగ్య హ్యుపద్రుత. ఈ కలియుగంలో అందరూ కూడా అల్పాయుషకులు, మందహీనులు, అల్పజ్ఞులు, తప్పుదారి పట్టినటువంటి వారు. దీనికి అన్నిటికి మించి వాళ్ళు అభాగ్యులు, దౌర్భాగ్యులు. మంచి సరళమైనటువంటి విధానం ఉన్నా కానీ వాళ్ళు స్వీకరించలేరు. వాళ్ళ ముందరే వాళ్ళకు వజ్రం ఉన్నా కానీ వాళ్ళు తీసుకునేటువంటి తెలివితేటలు వాళ్ళకు లేవన్నమాట. సో ఇట్లాంటి కలియుగంలో చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే, సరళమైనటువంటి విధానాన్ని మనందరికీ కూడా ఇచ్చారు. ఏమిటంటే, అది హరినామ సంకీర్తన. ఎవరైనా ఎక్కడైనా వాళ్ళు బ్రహ్మచారి కావచ్చు, గృహస్థ కావచ్చు, వానప్రస్థ కావచ్చు, సన్యాసి కావచ్చు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కావచ్చు, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, పొలాల్లో ఉండొచ్చు, ఆసుపత్రుల్లో ఉండొచ్చు, వ్యాపారం చేస్తూ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు ఏం చేయొచ్చు సరళంగా భగవంతుని యొక్క నామాన్ని కీర్తించవచ్చు. వాళ్ళు చేయాల్సిందంతా ఏమిటంటే, వాళ్ళ యొక్క నాలికని వాళ్ళు భగవంతుని యొక్క సేవలో ఉపయోగించాలి. అత శ్రీకృష్ణ నామాది నా భవే గ్రాహ్యం ఇంద్రియ సేవాన్ ముఖే హి జిహ్వాదో స్వయమేవ స్ఫురత్యద. మన కృష్ణుని సంతృప్తి పరచాలంటే మనం కేవలం చేయాల్సింది ఏమిటంటే, మన యొక్క నాలికని మనం భగవంతుని యొక్క సేవలో ఉపయోగించాలి. ఆ నాలికని ఎలా భగవంతుని యొక్క సేవలో ఉపయోగించాలి? అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరు చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ చాంట్ లౌడ్లీ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. చాలా మంది సిగ్గుపడుతున్నారు, చేతులు ఎత్తట్లేదు, హరే కృష్ణ మహామంత్రం చెప్పట్లేదు. భగవంతుని ముందర ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం గట్టిగా చెప్పకుండా ఉంటారో, చెప్పే వాళ్ళ యొక్క కర్మలన్నీ కూడా చెప్పకుండా ఉన్న వాళ్ళ యొక్క నెత్తినపై కూర్చునేస్తాయి. సో మీకు నిజంగా అట్లాంటి అందరి కర్మలు మీకు కావాలంటే మీరు చెప్పకుండా ఉండండి. మీకు నిజంగా మీకు భగవంతుని యొక్క అనుగ్రహం కావాలంటే అందరూ గట్టిగా చెప్పండి, చేతుల పైకెత్తండి, అందరూ చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. అందుకని దయచేసి అందరూ కూడా ఈ సరళమైనటువంటి విధానాన్ని స్వీకరించండి. మీరందరూ మీరెక్కడున్నా సరే, మీరు 10 నిమిషాల పాటు భగవంతుని యొక్క నామస్మరణ అనేటువంటిది చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు, వంట వండుతూ చేయొచ్చు, గుడ్డలు ఉతుకుతూ చేయొచ్చు, రోడ్లో నడుచుకుంటూ పోతున్నప్పుడు చేయొచ్చు, ఎవరైనా ఎట్లయినా చేయదగినటువంటి మార్గం ఇది. సో అందుకని ఈ యొక్క ఇస్కాన్ టెంపుల్ ముఖ్యంగా దేనికోసం ఉందంటే, 2 ప్రయోజనాలు. ఒకటి, హరినామ సంకీర్తనను ప్రోత్సహించడం కోసము, భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలు అందరి చేత ఆచరింపజేయడానికోసము. దయచేసి భక్తులందరూ కూడా ఇక్కడికి నిత్యం రాండి. ఇక్కడ మంచి కార్యక్రమాలు ఉంటాయి, మంచి భజనలు, సత్సంగాలు అన్ని కూడా ఉంటాయి. ప్రతిరోజు మీరు 108 సార్లు, కనీసం 108 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసుకుని మీ యొక్క జీవితాన్ని మీరు సార్థకం చేసుకోండి. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథం కీ, శ్రీల ప్రభుపాద్ కీ తాయి గోర్ ప్రేమనందే.